ఇంతవరకు అర్జునుడి యొక్క ప్రశ్నకి సమాధానంగా భగవానుడు సగుణ నిర్గుణ భక్తుల్ని గురించి, సగుణ ఉపాసన నిర్గుణ ఉపాసనల్ని గురించి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను గురించి, వచ్చేటువంటి ఫలితాలను గురించి ఇంతవరకు తెలియజేయటం జరిగింది ఈ 7 శ్లోకాల్లో. దీంతో ఒక ప్రకరణం పూర్తయిపోయింది. ఇప్పుడు సాధనా మార్గాన్ని తెలియజేయబోతున్నాడు భగవానుడు. రాబోయేటువంటి 5 శ్లోకాల్లో, 8 నుంచి 12 వరకు ఉన్నటువంటి 5 శ్లోకాల్లో సాధనా మార్గాల్ని తయారు చెప్పబోతా ఉన్నాడు. ఇవే మనకి చాలా ముఖ్యమైనటువంటివి కూడా, ఈ సాధనా మార్గాలు. అంటే ఏం చేయాలి, ఎలా చేయాలి ఈ సాధన అని. అన్నిటికంటే ఉత్తమోత్తమైనటువంటి సాధనల గురించి మొట్టమొదటిగా 8 శ్లోకంలో చెప్పబోతున్నారు. 8 శ్లోకాన్ని చూడండి.
మయి
బుద్ధి నివేశయ నివసిష్యసి అతవోర్ధం సంశయ మయ్యేవా నాయందే మనః మనస్సుని ఆధత్స్వ నిలుపు, నాయందే మనస్సును నిలుపు. ఇది భగవానుడు చెప్తున్నాడు మొట్టమొదటి. మయి నాయందు బుద్ధిని నివేశయ చొప్పించు, నాలోనే బుద్ధిని చొప్పించు. అంటే నీ మనోబుద్ధులు రెండింటినీ కూడా నాలోనే నిలుపు అని. అత ఊర్ధ్వం ఆ పైన మయ్యేవ నివసిష్యసి, నాయందే నువ్వు నివసిస్తావు. అంటే నీ మనోబుద్ధులు రెండు కనుక నాకు సమర్పించినట్లయితే నీవు నాయందే నివసిస్తావు. అంటే భగవంతుడు సాక్షాత్కారానికి, ఆత్మసాక్షాత్కారానికి, మోక్షానికి ఒకే ఒక్క అద్భుతమైనటువంటి ఉపాయాన్ని చెప్తున్నాడు ఇక్కడ. ఏమిటది అంటే, నీ మనోబుద్ధులు రెండు కూడా పూర్తిగా నాయందే సమర్పించు, అలాగనే చేసినట్లయితే నీవు నాలోనే నివసిస్తావు. నా సంశయ, ఈ విషయంలో నీకు ఏ రకమైనటువంటి సందేహం అక్కర్లేదు అని. ఉపాధ్యాయుడు స్కూల్లో విద్యార్థులకి పాఠాలు చెప్పేటప్పుడు కాస్త మందబుద్ధులైనటువంటి వాళ్ళకి, ఆ విద్యార్థులకి, అయ్యా ఇదిగో ఇలా చేసుకోండి, ఇదిగో ఇది కనుక మీకు సాధ్యం కాకపోతే ఇలా ఇలా చదవండి, ఇదిగో ఇది కూడా సాధ్యం కాలేదా అదిగో అలా చేయండి, ఇదిగో ఈ 3 చదవటం నీకు వీల్లేదా, 2 చదువు, 2 కూడా కష్టంగా ఉందా, ఇదిగో ఈ 1 చదువు అని విద్యార్థులకి ఎట్లయితే బోధిస్తూ ఉంటాడో అదే ప్రకారంగా ఇక్కడ భగవానుడు కూడా మనకి అలా ఒక్కొక్క మార్గాన్ని తెలియజేయబోతా ఉన్నాడు. అందుట్లో అన్నిటికంటే ఉత్తమోత్తమైనటువంటి మార్గాన్ని మనకి ఇప్పుడు బోధిస్తూ ఉన్నాడు. అంటే సులభంగా మనకి బోధపడేటట్టుగా చేయటమే భగవాను యొక్క ఉద్దేశం ఇక్కడ. అన్నింటికన్నా కూడా ఉత్తమోత్తమైనటువంటి సాధన ఏమిటంటే, నాలోనే నీ మనస్సును నిలుపు, నాలోనే నీ బుద్ధిని చొప్పించు, ఆ పైన నీవు నాలోనే నివసిస్తావు, ఇందులో నీకే సందేహము అక్కర్లేదు. అంటే ఈ మొత్తంలో సాధన ఏమిటంటే, నాలోనే నీ మనోబుద్ధుల్ని నిలుపు అని. అంటే మనోబుద్ధులు రెండింటిని కూడా పరమాత్మలో నిలపటం ఒక్కటే మనం చేయవలసినటువంటి పని. ఆయనలోనే స్థిరంగా నిలపాలి. మనోబుద్ధులు రెండింటిని కూడా కలిపి చెబుతున్నారు ఇక్కడ. మనస్సునో బుద్ధినో దేన్నో ఒకదాన్ని కాకుండా మనోబుద్ధులు రెండును కూడా చెబుతున్నారు. మనస్సు కోరినటువంటి దాన్ని బుద్ధి అంగీకరించదు, బుద్ధి చెప్పినటువంటి దాన్ని మనసు అందులో నిలవలేదు. అంటే బుద్ధి చెప్పిన విధంగా మనసు నడుచుకోదు, మనసు కోరిన విధంగా బుద్ధి అంగీకరించదు. కాబట్టి రెండు కూడా ఒక దారికి రావాలి. మనోబుద్ధులు రెండు కూడా ఒక దారికి రావాలి. బుద్ధి ఏం చెబుతుందంటే అన్యాయం చేయొద్దు, అధర్మం చేయొద్దు అని చెబుతుంది. మనసు ఏం చెబుతుందంటే అట్లా కనుక చేస్తే మనకి ఏమి లాభం వస్తుంది, ఏదో ఈ ఒక్కసారి చేద్దాం అని అనిపిస్తాం. అంటే బుద్ధి ఒక ధర్మ పద్ధతిలో పోతా ఉంటే మనస్సు తనకు కావాల్సినటువంటి దాన్ని ఎంచుకొని ఆ మార్గంలో వెళుతూ ఉంటుంది. అందుకని రెండు కూడా ఒక దారికి రావాలి, రెండు కూడా పరమాత్మలో నిలిచిపోవాలి. బుద్ధి ఏమో పరమాత్మలో ఉండి, మనస్సేమో ప్రపంచంలో ఉన్నా ఏమీ ప్రయోజనం లేదు. ఇప్పుడు సాకారోపాసన చేస్తున్నారనుకోండి, ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని చూస్తూ పరవశించిపోతా ఉన్నారు. ఎంతగానో తన్మయమైపోతా ఉన్నారు. పరమ భక్తాగ్రేసర్లు అని అనుకునేటువంటి వాళ్ళు ఆ విగ్రహాన్ని చూచి తన్మయం చెందుతూ ఉంటారు. అయితే ఆ విగ్రహాన్ని చూచి ఎంత తన్మయం చెందినా, దానిని మనస్సుతో ఎంతగా మెచ్చుకున్నా, ఎంత పరవశం చెందినా, ఎంత ఆనందించినా ఏమీ ప్రయోజనం లేదు. ఎందుకని అంటే విగ్రహాన్ని తయారు చేయడంలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని చూస్తున్నాం, దాన్ని చూసి పరవశిస్తూ ఉన్నాం, లేదా విగ్రహానికి ఉపయోగించినటువంటి ఆ చలవరాతి యొక్క నిర్మాత్వానికి ఆనందిస్తూ ఉంటాం, లేదా విగ్రహానికి చేసినటువంటి అలంకారాలు, వేసినటువంటి ఆభరణాలు వాటిని చూసి ఆహా ఓహో ఆహా ఎంత బ్రహ్మాండంగా ఉన్నాడండి భగవంతుడు ఈ రోజున అని అనుకుంటా ఉన్నాం. ఒక్కొక్కసారి చూడండి, ఉత్సవాలప్పుడు చక్కని అలంకారాలు చేస్తారు దేవుళ్ళకి దేవతా విగ్రహాలకి. అప్పుడు అనుకుంటా ఉంటారు చాలామంది అనుకుంటారు, ఆహా ఈ రోజున ఏం వెలిగిపోతున్నాడండి అంటారు. అంటే ఈ రోజున వెలిగిపోతున్నాడు కానీ రోజు ఆరిపోయి ఉన్నాడా అంటే భగవంతుడికి వెలుగు ఏముంది, ఆర్తం ఏముంది? ఆయన ఎప్పుడూ స్వయం ప్రకాశం కలిగినటువంటి వాడు. ఆ వెలుగు కానీ ఏదన్నా కానీ మన బుద్ధిలో ఉన్నటువంటిదే కానీ అక్కడ మాత్రం ఏమీ లేదు. మనం దేనికి పరవశిస్తున్నాం? ఆ చేసినటువంటి అలంకారానికి, ఆ వేసినటువంటి వస్త్రాలకి, ఆ వేసినటువంటి భూషణాలకి, అదిగో వాటికి మనం పరవశించిపోతా ఉన్నాం. అంతేగాని పరమాత్మ యొక్క తత్వాన్ని గురించి మనం బుద్ధితో ఏమైనా ఆలోచిస్తున్నామా అని అంటే అక్కడ అసలు ఆలోచనే సాగదు. ఇలా బుద్ధిని ఉపయోగించకుండా మనసు ద్వారా పరవశం చెందితే ఏం ప్రయోజనం? ఏమీ ప్రయోజనం లేదు. అలా కాకుండా ఒకవేళ బుద్ధి నిరాకార నిర్గుణ పరమాత్మలో నిలిచిందనుకోండి, నిర్గుణ పరమాత్మలో, నిరాకార నిర్గుణ పరమాత్మలో, పరబ్రహ్మ తత్వంలో నిలిచింది, మరి మనసు ఆ తత్వంలో నిలవకుండా చెలిస్తూ ఉంది, మరి అప్పుడు ప్రయోజనం లేదు. సూదిలా పుట్టుకుంటూ అన్నిటినీ కలుపుకుంటూ పోవటం మనసు పని, కత్తెరలా కత్తిరించుకుంటూ అన్నిటినీ విశ్లేషించడం బుద్ధి యొక్క పని. ఇవి రెండు కూడా పరస్పర వర్ధకాలు. అంటే ఆ బుద్ధిని ఈ మనస్సు సపోర్ట్ చేయాలి, ఆ మనస్సుని ఈ బుద్ధి సపోర్ట్ చేయాలి. కత్తిరించినటువంటి ముక్కల్ని కుట్టుకుంటా పోవాలి. అదే ప్రకారంగా ఇక రెండు కూడా పరస్పర వర్ధకాలు. వ్యక్తిలో రెండు ఉంటాయి, ఈ రెండు కలిసి భగవంతుడిని అందుకోవడానికి ప్రయత్నించాలి. అలా ప్రయత్నిస్తేనే వ్యక్తి భగవంతుడిలో ఉండిపోతాడు. నివ శిష్యసి మయ్యేవా, నీవు నాలోనే ఉండిపోతావు అని భగవాను చెప్తున్నాడు. కనుక బుద్ధి నిరాకారంలో నిలిచి ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనస్సు ఆ తత్వాన్ని ప్రేమించాలి. బుద్ధి నిరాకార తత్వంలో నిలిచి ఆ పరబ్రహ్మ తత్వాన్ని విశ్లేషణ చేస్తూ విచారణ చేస్తూ ఉన్నప్పుడు మనస్సు ఆ తత్వాన్ని ప్రేమించాలి, పరవశం చెందాలి. లేదా మనస్సు సాకారంలో పరవశించి కరిగిపోతూ ఉన్నప్పుడు బుద్ధి ఆ విగ్రహం వెనక, ఆ సాకారం వెనక ఉన్నటువంటి పరబ్రహ్మ తత్వాన్ని గురించి విచారణ చేయాలి, శోధించాలి. ఈ ప్రకారంగా మనోబుద్ధులు రెండింటిని కూడా పరమాత్మలో నిలిపితేనే మనం భగవంతుల్లో నిలిచేది. అయితే ఇదంత తేలికైనటువంటి విషయమా అంటే కాదు. చెప్పడానికి తేలిక ఏముందండి, నీ మనసు మనోబుద్ధులు రెండు నాకు సమర్పించు అని. ఏం సమర్పిస్తాం? ఎప్పుడు మనోబుద్ధులు ప్రపంచంలోనే తిరుగుతుండే, ఎప్పుడు అది కావాలి ఇది కావాలి అని అంటుండే, ఎప్పుడు వాటి కోసమే తంటాలు పడుతుండే, ఎప్పుడు డబ్బని లేదా ఇళ్ళు వాటిళ్ళని భార్యా బిడ్డలని అవని ఇవన్నీ వదిలిపెట్టేపోయి వాటి కోసమే తంటాలు పడుతుండే, తీసుకెళ్లే వాటి కోసం మనం పట్టించుకోలే పట్టించుకోవాలి. మరి మనసు అంతా కూడా ఎప్పుడు వాటిల్లోనే అనుకుంటే భగవంతుడి దగ్గరికి ఎట్లా వస్తుంది? కాబట్టి దేహాభిమానం ఉన్నంత వరకు కూడా ఈ మనోబుద్ధులు అనేటువంటివి భగవంతుడిలో నిలపాలంటే సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఈ దేహం నేను, ఈ మనోబుద్ధులు నేను, ఈ ఇంద్రియాలు నేను, ఈ ప్రాణాలు నేను అనేటువంటి అభిమానం, అహంకారం మనలో ఎంతవరకైతే ఉంటుందో అంతవరకు భగవత్ ప్రాప్తి లేనేలేదు. అంటే ఈ అనాత్మని మనం పట్టుకున్నంత కాలం, ఈ దేహేంద్రియ మనోబుద్ధుల్ని మనం పట్టుకున్నంత కాలం మనం పరమాత్మని అందుకోవటం జరిగేటువంటి పని కాదు. వీటి మీద ఉన్నటువంటి అభిమానాన్ని విడిచిపెట్టి ఈ దేహం నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, ఈ మనస్సు నేను కాదు, ఈ బుద్ధి నేను కాదు, వీటన్నిటికీ శక్తినిస్తూ ఈ దేహం నన్ను అంతటా నగసక పర్యంతం వ్యాపించి ఉన్నటువంటి సాక్షాత్ పరమాత్మ నేను అనేటువంటి భావన మనలో స్థిరపడిపోవాలి. అంటే ఈ దేహేంద్రియ మనోబుద్ధులని అనాత్మ అని అనాత్మను నిరసించగలిగేటువంటి శక్తి మనకు ఉండాలి. ఎప్పుడైతే ఆ రకమైనటువంటి శక్తి ఉంటుందో అప్పుడు భగవంతుల్లో నిలవటం అనేటువంటిది జరుగుతుంది. మనోబుద్ధులు రెండింటినీ కూడా నీ పట్టు నుంచి తొలగించాలి, భగవంతుడికి అర్పించాలి. అయితే అది అంత సులభమైనటువంటి విషయం కాదు. శివానంద లహరిలో శంకరాచార్యుల వారు అద్భుతంగా ఒక ఒక మాట అంటారు. శంకరాచార్యుల వారు కాశీలో ఉన్నటువంటి సమయంలో ఆ కాశీ విశ్వేశ్వరుని దర్శించి భక్తితో పరవశించిపోతూ ఉన్నారు. ఆయన యొక్క హృదయంలో ఆ సమయంలో ఒక భావం కలిగింది. ఏమంటున్నాడు, ఓ పరమేశ్వర, ఓ శంకర, ఓ విశ్వనాథ, నీ కష్టం చూచి నేను భరించలేకపోతా ఉన్నానయ్యా, నీకు ఒక ఉపకారం చేయాలని నాకు అనిపిస్తూ ఉంది. నీవెందు కూడా భిక్షాటం చేస్తూ ఉన్నావు కదా, ఊరికే అడిగితే ఎవరు పెడతారు భిక్ష, నీకు ఉపాయం చెబుతా, నా దగ్గర ఒక కోతి ఉంది, దాన్ని నీకు ఫ్రీగా ఇచ్చేస్తా, అది కనుక నీ దగ్గర ఉంటే నీకు భిక్ష బాగా దొరుకుతుంది, నీ వృత్తికి కూడా అనుకూలంగా ఉంటుంది, నాకేమో ఈ తేడా వదిలిపోతుంది, ఇద్దరికీ మేలే అని అన్నాడు శంకరాచార్యులు వారు. ఇంతకీ ఏమిటా కోతి, మనస్సు, ఈ మనస్సే కోతి, మనస్సు ఎప్పుడు కూడా కోతిలాగానే చెల్లిస్తూ ఉంటుంది, ఎప్పుడు ఒక చోట ఉండదు, కోతులన్నీ కూడా ఆ గోడ మీద నుంచి కొమ్మ మీదకి, కొమ్మ మీద నుంచి ఇంకొక కొమ్మ మీదకి, ఒక కొమ్మ నుంచి మళ్ళీ గోడ మీదకి అలా పరుగులు తీస్తూ ఉంటుంది, ఎగురుతూ ఉంటుంది, ఎక్కడ కూడా ఒక్క క్షణం అంత ప్రశాంతంగా కూర్చోదు. ఈ మనస్సు కూడా అంతే, ఎక్కడ ప్రశాంతంగా కూర్చోదు. కనుక ఈ మనస్సే మన యొక్క సమస్తమైనటువంటి దుఃఖాలకి కూడా కారణమైనటువంటిది. దాన్ని వదిలించుకొని మనం కనుక భగవంతుడికి ఇచ్చేస్తే, ఇప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా నా దగ్గర ఒక కోతి ఉంది, దాన్ని నీకు ఇచ్చేస్తాను, నీకు ప్రయోజనం నాకు ప్రయోజనం, నీకేమో భిక్ష దొరుకుద్ది నాకేమో పేడ వదిలిపోద్ది అని అంటున్నాడు. కాబట్టి ఇలా భగవంతుడికి కనుక మన యొక్క మనసును సమర్పించినట్లయితే మనం భగవంతుడిలో ఉండడానికి వీలవుతుంది. ఎంత గొప్ప భావం ఇది! మనసు ఆత్మలో లయం కావటం అంటే ఇదే. దేహాభిమానం వదిలితే జీవుడు దేవుడు. జీవుడికి దేవుడికి తేడా ఏమిటంటే దేహాభిమానమే. ఈ దేహాభిమానాన్నే అహంకారం అని కూడా అంటారు. కాబట్టి అహంకారం అనేటువంటి అడ్డుగోడు జీవుడికి దేవుడికి మధ్యలో ఉంది. ఆ అడ్డుగోడు తొలగించారా జీవుడు దేవుడు అవుతాడు. ఇప్పుడు మనం జీవుడిగా వ్యవహరిస్తున్నాం, కానీ యథార్థంగా మనం దేవుడు. ఎందుకని? దేవుడిగా నిజంగా దేవుడే అయినప్పటికీ కూడా మనం ఎందుకు జీవుడిగా ఉంటున్నామని అంటే దీన్ని పట్టుకున్నాం కాబట్టి. ఈ దేహేంద్రియ మనోబుద్ధుల్ని పట్టుకొని ఇదే నేను నేను అని అంటున్నాం కాబట్టి. ఎప్పుడైతే ఈ మాట కాస్త పోద్దో, ఈ తప్పుడు అభిప్రాయం కాస్త తొలగిపోద్దో, అప్పుడు నేను ఆత్మని అని ఆత్మానుభూతిలో ఉండటానికి వీలవుతుంది. కాబట్టి ఈ దేహాభిమానం వదలాలి. అది వదలటమే చాలా కష్టం. అది వదిలితే బ్రహ్మ సాక్షాత్కారమే. జనక మహారాజు బ్రహ్మజ్ఞానమైనటువంటి అష్టావక్ర మహర్షి దగ్గరికి వెళ్ళి బ్రహ్మజ్ఞానాన్ని బోధించమని, పరమాత్మ సాక్షాత్కారాన్ని నాకు కలిగించమని ప్రార్థించాడు. దానికి అష్టావక్ర మహర్షి అంటున్నాడు, నేను బ్రహ్మ విద్యను బోధిస్తాను, అయితే గురుదక్షిణగా నాకేమిస్తావు అని ముందు చెప్పు అన్నాడు. ఆలోచనలో పడ్డాడు జనక మహారాజు. మనం కూడా అంతే, బ్రహ్మజ్ఞానం బోధించినటువంటి గురువుకి గురుదక్షిణ కనుక ఇవ్వాలి అని అంటే గొప్ప ఆలోచనలో పడిపోతాం. ఎవరెవరు అందిస్తున్నారో 10 మందిని విచారించి మనం తెలుసుకుంటూ ఉంటాం. ఆ తర్వాత లెక్కలేసి ఎంత తక్కువ ఇవ్వటానికి వీలవుతుందో సూచిస్తూ ఉంటాం. అయితే జనక మహారాజు ఆలోచనలో పడ్డది మాత్రం ఇందుకోసం కాదు. అంటే ఈ రకమైనటువంటి విచారణ చేసి బాగా తక్కువ ఇవ్వడానికి అందుకోదు ఆయన. ఆయన బ్రహ్మజ్ఞానం విలువ తెలిసినటువంటి వాడు. బ్రహ్మజ్ఞానానికి సరితూగేటువంటి వస్తువు నా దగ్గర ఏముంది? నా దగ్గర ఉన్నటువంటి ధనం కానీ, సంపదలు కానీ, రాజ్యం కానీ, ఇవన్నీ కూడా బ్రహ్మజ్ఞానానికి సరితూగేటువంటివి కాదు. ఎందుకంటే ఇవన్నీ కూడా అనిత్యమైనటువంటి వస్తువులు. మరి ఆ బ్రహ్మజ్ఞానమో నిత్యమైనటువంటి వస్తువు. మరి నిత్యమైనటువంటి వస్తువుకు బదులుగా అనిత్యమైనటువంటి వస్తువుల్ని నేను ఏమిస్తే మాత్రం సరిపోతుంది? కాబట్టి సమాధానం దొరకటం ఆయనకి. అందుకని ఊరుకున్నాడు, ఎప్పుడో సమయం వచ్చినప్పుడు గురుదేవుణ్ణి అడిగి ఆయన ఇష్ట ప్రకారం చేయాలని అనుకున్నాడు. ఒకనాడు వేటాడటం కోసమని అరణ్యానికి బయలుదేరాడు జనక మహారాజు. అలా వెళుతూ గుర్రాన్ని ఎక్కబోతా ఉన్నాడు. అదే సమయంలో అష్టావక్రుడు అక్కడికి వచ్చాడు. మహారాజా, బ్రహ్మజ్ఞానాన్ని బోధించమన్నావు కదా, చాలా కాలం నుంచి నువ్వు అడుగుతా ఉన్నావు, కాలం గడిచిపోతా ఉంది, కాబట్టి ఇప్పుడు నీ కోరిక తీర్చుకో అన్నాడు. రాజు మహాసంతోషపడ్డాడు. గుర్రాన్ని ఎక్కబోతూ ఒక మాట అన్నాడు, మహాత్మా, ఎంతకాలంలో నాకు బ్రహ్మ సాక్షాత్కారాన్ని కలిగించగలుగుతారు అన్నాడు. దానికి ఆయన అంటున్నాడు, ఓ రాజేంద్ర, మీరు ఒక కాలు ఆ గుర్రం యొక్క రికాబులో పెట్టారు కదా, రెండో కాలు రెండో వైపులో ఉన్నటువంటి రికాబులో పెట్టే లోపల మీకు బ్రహ్మ సాక్షాత్కారం కలిగిస్తాను అన్నాడు మహర్షి. అయితే గురుదక్షిణ ఏం అడుగుతారో చెప్పండి అన్నాడు. ఎందుకంటే ఇంతకుముందు గురుదక్షిణ నాకేమిస్తావో ముందు చెప్పమన్నాడు. ఇప్పుడు ఆయన్ని అడగాలనుకున్నాడు కాబట్టి నీ గురుదక్షిణ ఏం కావాలన్నాడు. నీ దేహాభిమానాన్ని నాకు ఇచ్చేసేయన్నాడు. జనక మహారాజు సామాన్యుడు కాదు. ఆయన ఎన్నో శాస్త్రాలు తెలిసినటువంటి వాడు, ఎంతో వైరాగ్యం ఉన్నటువంటి వాడు. రాజ్య పరిపాలన చేస్తున్నప్పటికీ కూడా ఆయన యొక్క మనస్సు అంతా కూడా పరమాత్మ మీదనే ఉంది. అందువల్ల ముచ్చుపు చిప్ప రెడీగా ఉంది చిరుకు పట్టమే తర్వాయి. జనకుడు గుర్రంపై నిలిచే సాక్షాత్కారం పొందాడు. దేహాభిమానాన్ని వదిలితే జీవుడు దేవుడే, ఘటాభిమానాన్ని వదిలితే ఘటాకాశం మహాకాశం. ఇక్కడ కొండ ఉందనుకోండి, కొండలో ఆకాశం ఉంది. ఈ కొండను చూసుకున్న సేపు నేను కొండాకాశాన్ని 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 అంటుంది. ఘటాకాశం అంటే ఘటం అంటే కొండ. కొండ ఎప్పుడైతే పగిలిపోయిందో ఆ కొండాకాశం ఏమైంది, ఇప్పుడు మహాకాశం అయితే. కనుక ఇప్పుడు మనం కూడా అంతే. ఇప్పుడు మనం జీవుడిగా ఉన్నాం. జీవుడిగా ఎందుకున్నామనంటే ఈ దేహాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎప్పుడైతే ఈ దేహాభిమానాన్ని వదిలిపెట్టామో, ఈ దేహం అనేటువంటి దాన్ని పట్టించుకోకుండా ఉన్నామో, ఈ దేహం మన యొక్క స్పృహలో లేకుండా పోతుందో, అప్పుడు ఉండేదేమిటి, ఆత్మ. కాబట్టి అప్పుడు ఆత్మనే నేను అవుతాను. అందుకని జీవుడు కాస్త దేవుడు అవుతాడు అని అంటుంది. కాబట్టి నీ మనోబుద్ధిని నాకు సమర్పించు అని భగవాన్ ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. గోపికలు ఇలా దేహాభిమానాన్ని వదిలినటువంటి వాళ్ళు, వాళ్ళంతటి వాళ్ళు వదల్లా, వాళ్ళకి వదిలించాడు పరమాత్మ. దాన్నే వస్త్రాపహరణ లీల అన్నారు. చిన్నతనంలో శ్రీకృష్ణుడు వస్త్రాపహరణ లీల జరిపించాడు. దేహాన్ని వస్త్రంతో పోల్చారు వేదాంతంలో. వస్త్రాన్ని హరించడం అంటే దేహాభిమానాన్ని హరించడం. అందుకే చిన్ని కృష్ణుడు తమ ఇళ్లలో ఈ కుండల్ని పగలబెట్టి వెన్నను దొంగిలించేటువంటి సమయంలో ఆ గోపికలు అంటారంట, కృష్ణ మా ఉపాధులనేటువంటి కుండల్ని పగలబెట్టి మా హృదయం అనేటువంటి వెన్నను దొంగిలిస్తున్నావా, ఆహా ఎంత దొంగవయ్యా నీవు అని అంటూ ఉన్నాడు. అంటే ఈ దేహాభిమానం అనేటువంటి కుండల్ని, ఈ ఉపాధులు అనేటువంటి కొండల్ని, ఉపాధులు అంటే దేహం మనస్సు ఇంద్రియాలు బుద్ధి ఇవన్నీ కూడా ఉపాధులు, ఈ ఉపాధులు అనేటువంటి కొండల్ని పగలబెట్టి మా హృదయం అనేటువంటి వెన్నను దొంగిలిస్తున్నావా అని అడుగుతున్నారు. అసలు భగవంతుడు మనకి మనోబుద్ధిని ప్రసాదించింది దేనికి, మోక్షాన్ని అందుకోటానికి. దేహము ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఈ అన్నింటినీ కూడా మనకి మాత్రమే ప్రసాదించాలి. మిగిలినటువంటి జంతువులు పశుపక్షాదులు క్రిమికీటకాలు వీటన్నిటికీ కూడా దేహం ఉంది, మనస్సు కూడా ఉంది చాలా వాటికి, కానీ బుద్ధి మాత్రం లేదు. అంటే స్వతంత్రంగా ఆలోచించేటువంటి శక్తి మాత్రం లేదు. ఇక దేవతలు ఉన్నారు, వాళ్ళకు దేహం లేదు. ఎందుకంటే దేవతలు అంటే ఎవరు, మనం ఇక్కడ చేసుకునేటువంటి పుణ్యకార్యాలు ఏవైతే ఉన్నాయో ఆ పుణ్యకార్యాల ఫలితంగా స్వర్గభోగాలు మనం అనుభవించడం కోసం మరణానంతరం అంటే దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత మనం అక్కడికి వెళ్ళిపోతాం. కాబట్టి అక్కడ దేహం లేదు, కానీ మనస్సు ఉంది, బుద్ధి ఉంది. అంటే దేవతలకేమో దేహం లేదు, జంతువులకేమో బుద్ధి లేదు, మరి మనకు దేహము ఇంద్రియాలు మనస్సు బుద్ధి అన్నీ ఉన్నాయి. ఉన్నా సరే బుద్ధిని ఉపయోగించుకోకుండా పశువులాగా ప్రవర్తించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దేహం బుద్ధిని ఉపయోగించుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కాబట్టి ఉపయోగించుకోవటమో ఉపయోగించుకోకపోవటమో అదంతా కూడా మన ఇష్టం. మానవ జన్మ వచ్చినప్పటికీ కూడా మనం దాన్ని సక్రమంగా వినియోగించుకుంటామా లేదా అనేటువంటిది మన యొక్క పూర్వజన్మ సుకృతాన్ని బట్టి, మనం ఇప్పుడు చేసేటువంటి కృషిని బట్టి నిర్ణయం అవుతుంది. కాబట్టి భగవంతుడు మనకి మనోబుద్ధులు ఇచ్చి పంపించింది, మోక్షాన్ని అందుకోండయ్యా, నా దగ్గరికి రాండయ్యా, నేను మీలోనే ఉన్నాను. సర్వస్య చాహం హృది సన్నివిష్ట అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత, నీ అందరి హృదయాల్లో నేనున్నాను అని భగవంతుడు చెబుతూ, రెండు నా దగ్గరికి, రెండు నా దగ్గరికి లోపల కూర్చొని ఆయన పిలుస్తుంటే, ఉండవయ్యా నీ గోళ మాకెందుకు, మాకు బయటికి పోవాలా, మాకు బయట వస్తువులు ఉన్నాయి, భోగాలు ఉన్నాయి, రకరకాలైనటువంటి మనుషులు ఉన్నారు, వీళ్ళందరితో మాకు చాలా పనులున్నాయి, కాబట్టి మేము ఇంటిపోతాం అని మనమంతా బహిర్ముఖమైపోతున్నాం. కానీ భగవంతుడు లోపల నుండి పిలుస్తున్నాడు. ఆయన యొక్క విషయాన్ని మనం వినిపించుకునేటువంటి స్థితిలో లేదు. కనుక భగవంతుడు ఈ మనోబుద్ధుల్ని మనకి ఇచ్చి, నా దగ్గరికి రాండి నా దగ్గరికి రాండి అని చెబుతుంటే, మాకు తీరికలేదు అని చెప్తూ మనం కాస్త వాటిని ప్రపంచానికి సమర్పిస్తున్నాం. కానీ మనోబుద్ధుల్ని ప్రపంచానికి కాకుండా పరమాత్మకు కనుక సమర్పించినట్లయితే మనం పరమాత్మలో నిలుస్తాం. అలా సమర్పించకుండా భగవంతుడు ఇచ్చినటువంటి ఈ మనోబుద్ధుల్ని ఎందుకోసమైతే ఇచ్చాడో అందుకోసం వినియోగించకుండా ఇంకెందుకోసమో కనుక వినియోగించినట్లయితే మనం భగవద్ద్రోహులం అయిపోతాం. భగవంతుడు ఇచ్చిన దేనికో మనం తెలుసుకోకుండా మనం దేనికో వీటిని కనుక ఉపయోగిస్తే భగవద్ద్రోహులం అయిపోతాం. మనసు నిజంగా గయ్యాలి గంప, అది తనకి నచ్చినటువంటి పనులే చేస్తుంది కానీ మనం చెప్పినటువంటి పనులు చేయదు. తలదూపుకోవటానికో బొట్టు పెట్టుకోవటానికో చీరలో నగలు సింగారించుకోవటానికో బూట్ పాలిష్ చేసుకోవటానికో కాలర్ టై బిగించుకోవటానికో పౌడర్లు స్నోను రాసుకోవటానికో గంటలు గంటలు ఖర్చు పెడుతుంది. కానీ జపం చేయటానికో ధ్యానం చేయటానికో పట్టుమని 10 నిమిషాలు కేటాయించు. ఏదో కొప్పలు మురిగిపోయినట్టుగా తప్పించిపోతా ఉంటుంది. మరి జపం చేయటం లేదే, ధ్యానం చేయటం లేదే అని అంటే చాలు, ఏదండి మాకు ఎక్కడండి తీరుబాటు కావట్లేదండి అంటాం. మేమేమైనా మీలా సన్యాసులమా అని కూడా పైకి అనకపోయినా లోపల అనుకుంటా ఉంటారు. కాబట్టి ఈ ప్రకారంగా ఇల్లు వాకిలి పెళ్ళం బిడ్డలు ఉద్యోగం వ్యాపారం బోరెడ్డి జంజాటకం మాకు ఉందండి, కాబట్టి ఇవన్నీ కూడా మమ్మల్ని కదలనివ్వటం లేదు అని అంటాం. నిజంగా అవి మనల్ని పట్టుకున్నాయా కదలకుండా, మనమే వాటిని పట్టుకున్నామా? ఇది జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఒక సాధు పురుషుడు సన్యాసి ఉన్నాడు, సర్వసంగ పరిత్యాగైనటువంటి సన్యాసి. ఆయన దగ్గర ఎవరో 10 మంది శిష్యులు కూడా ఉన్నారు. దాదాపుగా వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఇదే చెప్తా ఉంటారు అనమాట, ఏమండి ఎంత మీ శిష్యులకం చేసినా మాకు ఈ ప్రాపంచికమైనటువంటి వ్యవహారాలు మమ్మల్ని పట్టి పీడిస్తున్నాయండి. ఓహో అలాగని ఒకరోజు ఒక శిష్యుని వెంట పెట్టుకొని ఆయన పక్క గ్రామానికి వెళుతున్నాడు. అలా వెళుతూ వెళ్తూ ఉంటే కొందరు వెళ్ళిన తర్వాత ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటా వెళ్తూ ఉన్నారు. కొందరు వెళ్ళిన తర్వాత గురువు ఏం చేశాడంటే ఆ శిష్యుడిని పట్టించుకోకుండా అట్లా వెనక్కి వచ్చి అక్కడ ఒక చెట్టు ఉంటే ఆ చెట్టును అట్లా కౌగిలించుకొని అలాగే ఉన్నాడు. వదిలిపెట్టు 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 అంటున్నాడు. ఈ శిష్యుడేమో ముందుకు పోయాడు, గురువుగారు వస్తున్నాడు వస్తున్నాడు అనుకొని ఆయన పోయాడు. తీరా పక్కన చూస్తే లేడు, అప్పుడు వెనక్కి చూస్తే అక్కడెక్కడో ఉన్నాడు. మళ్ళీ ఆయన వెనక్కి వచ్చాడు శిష్యుడు, వచ్చి గురువుగారు రాండి రాండి అన్నాడు. ఏదయ్యా నన్ను వదలట్లేదు ఇది, అదిగో వదులు 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 నేను పోవాలా ఊరికి పోవాలా నన్ను వదులు అని అంటున్నాడు ఆయన. అప్పుడు శిష్యుడు అంటున్నాడు, ఏమండి మీరు ఆ చెట్టును పట్టుకొని వదులు వదులు అంటారు ఏమండి, ఇది ఎక్కడో న్యాయమా? మీరు పట్టుకున్నారు కానీ అదే ఏమన్నా పట్టుకుందా మిమ్మల్ని అని అన్నాడు. నేను కూడా అదే కదా చెబుతుంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రాపంచిక విషయాలన్నింటినీ కూడా ఈ భోగాలన్నింటినీ వస్తువులన్నింటినీ నువ్వు పట్టుకొని వదలట్లేదు కానీ అవి నిన్ను పట్టుకున్నాయా, వాటికి ఏమైనా ప్రాణం ఉందా పట్టుకోవటానికి? కాబట్టి ఇదిగో నువ్వే వదిలిపెట్టాలి, నువ్వే ఈ వైరాగ్యాన్ని సాధించాలి, నువ్వే ఈ వస్తువుల పట్ల విషయాల పట్ల వైముఖ్యాన్ని కలిగి ఉండాలి అని ఆయన చెప్పాడు. ఎరుకల వాళ్ళు కోతుల్ని పట్టుకోవటానికి మామిడి తోటల్లో ఒక పద్ధతిని ప్రయోగిస్తారు. అదేంటంటే ఒక కుండ తీసుకుంటారు వాళ్ళు, ఆ కుండకి పొట్టేమో బాగా లావుగా ఉంటుంది, మూతేమో సన్నగా ఉంటుంది. ఆ చెట్టు దగ్గర ఒక గుంట తీసి ఆ గుంటలో దీన్ని బూట్ చేస్తారు, ఆ మూతి మాత్రం పైకి కనపడుతూ ఉంటుంది. దాంట్లో కొన్ని శనగపప్పులు వేస్తారు, వేసిన తర్వాత ఈ కోతులు ఏం చేస్తాయంటే ఆ శనగపప్పుల కోసం అని చెప్పి అవి అలా 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 వచ్చేసి ఇదిగో దీంట్లో చేయి పెట్టేస్తుంది. ఎందుకంటే ఆ మూతి అంతా కూడా దాన్ని చేయి పట్టి అంత ఉంటుంది, ఆ చేయి పెట్టేస్తుంది. పెట్టేసిన తర్వాత దాంట్లో పప్పులు ఉన్నాయి, వాటిని కాస్త గుప్పుడు పట్టుకుంటుంది. గుప్పుడు పట్టుకొని చేయి బయటికి తీయబోద్ది, తీయబోతే చేయి రాదు, పోయేటప్పుడే వచ్చి చేయి, ఈ రావడానికేమో ఈ గుప్పుడు పట్టుకొని ఉంది, అందుకని ఎంతలాగినా రాదు. రాకపోతే అసలే మానవుడి తర్వాత ఆశపోతైనటువంటిది కోతి. ఆ గుప్పుడు మాత్రం వదలదు, అదేమో లాగుతూ ఉంటుంది, అదేమో రాదు, అప్పుడు అనుకుంటుంది అనమాట, ఓహో నన్ను ఎవరో లోపల పట్టుకున్నారు, నన్ను ఎవరో పట్టుకున్నారు, నా చేయి రాకుండా చేస్తున్నారు అని దానికి అక్కడి నుంచి భయం పుట్టి ఎట్లా తప్పించుకొని పోవాలని చెప్పి లాగి 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 అలిసిపోయి పడిపోయి అప్పుడు చెట్టు సాటునే ఉన్నటువంటి అతడు వచ్చేసి దీన్ని కాస్త పట్టుకుపోతాడు. మన పరిస్థితి కూడా అంతే. ఇక్కడ విషయ వస్తువులు పట్టుకున్నాం, ఇక్కడ మనకి ఆనందాన్ని ఇస్తున్నాయని సంతోషాన్ని ఇస్తున్నాయని అనేక రకాలైనటువంటి విషయ వస్తువుల్ని అనేక రకాలైనటువంటి భోగాల్ని మనం పట్టుకొని మనం వదలటల్లా, అవే మనల్ని పట్టుకున్నాయని మనం విచారిస్తూ ఉన్నాం. పోరాడి పోరాడి చివరికి శరీరాన్ని కూడా వదిలేస్తాం, కానీ పట్టు మాత్రం వదలం. ఆఖరికి ప్రాణం పోయేటప్పుడు కూడా నానా నారాయణను అని అన్నాడంట కొడుకు. ఆహా నాకు రాదు, అదిగో నేను బ్యాంకులో డిపాజిట్ చేసి రసీదు అక్కడ పెట్టాను అది తెచ్చుకో అని అంటాడు. అంటే పోయేటప్పుడు కూడా ప్రాణం పోయేటప్పుడు కూడా ఇక కాస్త ఆ ప్రాణం కనుక పోయిందంటే ఇక ఇంటితోటి సంబంధం లేదు, భార్యతోటి సంబంధం లేదు, బిడ్డలతోటి సంబంధం లేదు, ఎవరితోటి సంబంధం లేదు, తెలుసా మాట. తెలిసినప్పటికి కూడా దీన్ని వదలలేక అదిగో వాటిని గురించి చెబుతాడు, అదిగో అక్కడ పొలం ఉంది, ఇక్కడ ఇది ఉంది, అదిగో అక్కడ దాని దాని ఆ ఇల్లు కట్టించుకోవాలా, అదిగో సగమైంది, మిగతాది నువ్వు పూర్తి చేయించుకో అని ఈ రకంగా చెప్పాల్సినటువంటి మాటలు అవి చెబుతాడే కానీ ఆ నారాయణనో రామానో కృష్ణానో ఆ ఎనమంటే మాత్రం ఆహా అది మాత్రం పలకనే పలకడం. అంటే ఏమిటనమాట, ఈ విషయ వస్తువుల యొక్క వ్యామోహం నుంచి బయటపడటం అనేటువంటిది అసలు జరగట్లేదు. ఎవరైతే ఈ మనోబుద్ధుల్ని పరమాత్మలో నిలుపుతారో వాళ్ళు పరమాత్మలో నిలుస్తారు. ఎవరైతే మనోబుద్ధుల్ని ప్రపంచంలోనే నిలుపుతారో వాళ్ళు ఏ విధంగా కూడా పరమాత్మని అందుకోవటానికి వీల్లేదు. ఇందులో ఎటువంటి సంశయం లేదు, మీరు సందేహించాల్సినటువంటి అవసరం లేదు అని భగవంతుడు మనకి హామీ ఇస్తూ ఉన్నాడు. కారణం, ఎప్పుడైతే మనం ఈ పట్టిన పట్టు విడవకుండా విషయ వస్తువులు పట్టుకున్నామో, ఆ పట్టుకొని 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 శరీరమే వదిలిపెట్టేస్తాం, అప్పుడు యమధర్మరాజు వస్తాడు పట్టుకుపోతాడు. మనోబుద్ధులు రెండు కూడా మన వ్యక్తిత్వం. మనోబుద్ధులు రెండు కనుక పరమాత్మలో కనుక నిలిపినట్లయితే మనం పరమాత్మలోనే నివసిస్తాము, పరమాత్మలోనే ఉంటాము, పరమాత్మగానే ఉంటాము అనేటువంటి విషయం ఎందుకు, ఒక రీజన్ ఏంటి అని కనుక అంటే, మనోబుద్ధులు రెండు కూడా మన వ్యక్తిత్వం. ఒక వ్యక్తిని కనుక అంచనా వేయాలంటే వాడి యొక్క మనోబుద్ధులు ఎలా ఉన్నాయో దాన్ని బట్టి అంచనా వేస్తారు. అతడు చాలా మంచివాడండి, అతడు చాలా వెన్నలాంటి మనస్సు కలిగినటువంటి వాడండి అని మనం ఇలా చెప్తూ ఉంటాం. ఈ పైపడినటువంటి దేహానికి అంత ప్రాధాన్యత లేదు. ఏదో కాసేపు పడుకుంటారు, అందంగా ఉన్నారనో అందవిహీనంగా ఉన్నారనో, అంతేగాని మనోబుద్ధులు మాత్రం శాశ్వతం. అందుకని మనోబుద్ధుల్ని ఇదిగోనండి, ఇలాంటి వాడండి, అలాంటి వాడండి అని చెప్పుకుంటా ఉంటాం. ఇది వ్యక్తిత్వం అని అంటారు. మరి మనోబుద్ధులు వ్యక్తిత్వం అయితే, మనోబుద్ధులు రెండు భగవంతుడిలో కనుక కలిపేస్తే అప్పుడు నీ వ్యక్తిత్వం ఏంది, భగవంతుడిలో కలిసిపోయిందిగా. వ్యక్తిత్వం భగవంతుడిలో కలిసిపోతే ఇప్పుడు నువ్వు భగవంతుడిగా ఉన్నట్టేగా. కాబట్టి ఇలా వ్యక్తిత్వం కాస్త భగవంతుడిలో లీనమైపోతుంది అన్నమాట. ఉప్పు బొమ్మ ఉందనుకోండి, ఆ ఉప్పు బొమ్మని సముద్రంలో వేసి అలా తిప్పుతారు, అంటే సముద్రపు లోతులు చూసి రామని చెప్పి ఒక దారం కట్టడానికి లోపలికి పంపిస్తారు. పంపించిన తర్వాత పైకి తీస్తే ఒట్టి దారం వస్తుంది, బొమ్మ రాదు. ఎందుకని, అది అసలే ఉప్పు కదా. ఆ ఉప్పు సముద్రంలో పోయిన తర్వాత ఏమో సముద్రాకారంగా మారిపోతుంది. అదే ప్రకారంగా ఉప్పు బొమ్మ ఎట్లయితే సముద్రంలో మునిగి సముద్రాకారంగా మారిపోయిందో, మనసు కూడా ఆత్మని గురించి చింతించి చింతించి ఆలోచించి ఆలోచించి ఆత్మాకారంగా మారిపోయింది. అందుకని మనసు ఎప్పుడు కూడా ఆ పరమాత్మ చింతనే చేస్తూ ఉండాలి అని. మన యొక్క దివ్యత్వాన్ని మనం మర్చిపోయి నేను సామాన్యుణ్ణి, నేను ఫలానావాణ్ణి, నేను ఫలానావాణ్ణి అని అనుకుంటా ఉన్నాం. నిజంగా మన యొక్క యథార్థ స్వరూపం ఏమిటి, మనం యథార్థంగా పరమాత్మ స్వరూపం. ఇది తగిలించుకోకపోయినట్లయితే మనం పరమాత్మ స్వరూపంగా ఉంటాం. ఈ మనోబుద్ధుల్ని తగిలించుకొని, ఈ మనోబుద్ధులకి పనిచేయడానికి వీలుగా దేహాన్ని తగిలించుకొని ఈ లోకంలోకి మనం వచ్చాం కాబట్టి, అందుకని మనం కాస్త పరమాత్మ అనేటువంటి విషయం మర్చిపోయాం. మర్చిపోయి జీవుడిగా వ్యవహరిస్తున్నాం, మనిషిగా, పేదవాడిగా, భాగ్యవంతుడిగా, పిల్లవాడిగా, పెద్దవాడిగా, స్త్రీగా, పురుషుడిగా, రకరకాలైనటువంటి గుర్తింపులతోటి మనం ఇక్కడ వ్యవహరిస్తూ ఉన్నాం. అందుకనే మనం ఈ విషయాన్ని నమ్మలేకపోతాం. అయ్యా, నీ మనోబుద్ధులు రెండు కూడా పరమాత్మలో నిలితే నువ్వు పరమాత్మే అవుతావు అని అంటే, నేనేం పరమాత్మను అవుతానండి, నేనెంత పరమాత్మను అవుతానండి అని మనం కాస్త సందేహాస్పదంగా ఉన్నాం. అందుకనే భగవంతుడు అంటారు, నా సంశయ, ఈ విషయంలో నీకు సందేహం అక్కర్లేదు. ఎందుకని, ఇప్పుడు ఉప్పు బొమ్మకి సముద్రంలో కనుక వేస్తే నువ్వు సముద్రమే అయిపోతావు అని అంటే, నేనేంది సముద్రం కావటం ఏందని అనుకుంటుందిగా. కానీ అవుద్దా కాదా, అయిపోతావు. అదేవిధంగా మనం మన వ్యక్తిత్వాన్ని ఎప్పుడైతే పరమాత్మలో లీనం చేశామో, మన మనోబుద్ధులు ఎప్పుడైతే పరమాత్మలో లీనం చేశామో, అంతే మనం పరమాత్మ స్వరూపంగా మారిపోతాం. కాకపోతే మనం ఎందుకు నమ్మంటే, ఆ మనోబుద్ధులు పరమాత్మలో నిలపటం ఎట్లనో మనకు అసలు చేత కాదు. అసలు దాని గురించి మనం ఆలోచించం. ఒకవేళ ఏదైనా తెలిసినా దాని గురించినటువంటి ఆలోచన కానీ, దానికి చేయాల్సినటువంటి సాధన కానీ చేయం. ఈ కారణం చేత మనం తేలిగ్గా నమ్మలేము. నమ్మలేం కనుక భగవంతుడు ఇక్కడ మనకి నమ్మకం కలిగించడం కోసమని, మనల్ని తనవైపు తిప్పుకోవడం కోసమని చెప్పి మన మీద ఉన్నటువంటి ప్రేమతో, మాతృహృదయంతో మనకి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. నా సంశయ, ఇందులో మీరేం సందేహించాల్సినటువంటి పని లేదు అని భగవంతుడు హామీ ఇస్తున్నాడు. మరి భగవంతుడి యొక్క హామీని కూడా మనం నమ్మకపోతే మన జీవితం కాస్త వ్యర్థమైపోద్ది అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. అయితే ఇంతవరకు ఉత్తమోత్తమైనటువంటి సాధనగా మనోబుద్ధుల్ని నీ అందే, నా ఎందే, పరమాత్మ ఎందే నిలపాలి అని చెప్పి, ఈ మనోబుద్ధుల్ని పరమాత్మ ఎందు నిలపటం అని అంటే చాలా కష్టమని కూడా అవగాహన చేసుకొని, ఎందుకనంటే ఎదురుగా ఉన్నటువంటి అర్జునుడి యొక్క ముఖ కవళికలను గమనించిన తర్వాత భగవానుడికి, ఓహో ఈయన ఏదో ముఖమంతా కూడా క్వశ్చన్ మార్క్ పెడతా ఉన్నాడు కాబట్టి ఇంకేదో తేలిక మార్గం చెప్పాలి అనేటువంటి ఆలోచన భగవానుడిలో వచ్చింది. మరి మనోబుద్ధులు రెండు కూడా భగవంతుల్లో పెట్టడం అని అంటే అత్యద్భుతమైనటువంటి సాధన, అది సమాధి అభ్యాసం. అది సాధ్యం కాదు అని అనుకున్నట్లయితే మరి ఇంకోటి చెప్పాల. అందుకోసమే భగవానుడు ఇది కనుక సాధ్యం కాకపోతే ఇదిగో ఎలా చేసుకోండి అని మరొక రకమైనటువంటి సాధనా మార్గాన్ని చెప్తున్నారు. దీనికంటే తేలికైనటువంటి మార్గాన్ని అదేమిటో 9వ శ్లోకంలో చెప్తున్నారు చూడండి. అధ చిత్తం సమాధాతుం నశక్నోషి మయి స్థిరం అభ్యాస యోగేన తతః మామిచ్ఛాప్తుం ధనంజయ. ధనంజయ ఇక్కడ అర్జునుడి ధనంజయ. అర్జునుడికి అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. ఆ పేర్లన్నింటినీ కూడా అక్కడక్కడ అక్కడక్కడ ప్రయోగం చేస్తూ ఉంటాడు భగవానుడు. అయితే కొన్ని చోట్ల ఆ ప్రయోగం చేయటంలో కూడా ఏదో కొన్ని ఉద్దేశాలు కూడా ఉంటాయి. ధనంజయ అంటే ధనాన్ని జయించినటువంటి వాడాలి. ధనాన్ని జయించడం ఏమిటండి, రాజ్యాలన్నీ జయిస్తారు కానీ ధనం జయించడం ఏమిటి? ఏమిటనంటే ధర్మరాజు రాజసూయాగం చేయాలని అనుకున్నప్పుడు నలుగురు తమ్ముల్ని నాలుగు దిక్కులకి పంపించారు దిగ్విజయ యాత్ర కోసం. ఆ పంపించినటువంటి దాంట్లో అర్జునుడు ఉత్తర దిక్కుకు వెళ్ళాడు. ఉత్తర దిక్కు చాలా కష్టమైనటువంటిది. ఎందుకంటే ఎత్తైనటువంటి హిమాలయ పర్వతాలు ఉన్నాయి, ఆ పర్వతాలను దాటిపోవాలంటే చాలా కష్టం. అంతకుముందు వాళ్ళ తండ్రి అయినటువంటి పాండురాజు కూడా కొంత దూరం మాత్రమే పోయి తిరిగి వచ్చాడు. కానీ అర్జునుడు మాత్రం పాండురాజుకి సాధ్యం కానటువంటి ప్రదేశాలకు కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పార్వతీయులు అంటారు. పర్వత ప్రదేశంలో ఉన్నటువంటి వాళ్ళని పార్వతీయులు అంటారు. ఇప్పుడు మనం గిరిజనులు అని అనుకుంటాం. ఇలా పార్వతీయులైనటువంటి వాళ్ళని, మిగిలినటువంటి వాళ్ళు, రకరకాలైనటువంటి వాళ్ళని అందరినీ జయించి వాళ్ళ దగ్గర నుంచి అనేకమైనటువంటి ధనరాశులు కప్పంగా తీసుకొని వచ్చాడు. అందుకని ఈ ధనరాశులు కప్పంగా తెచ్చాడు కాబట్టి ఆయన ధనంజయుడు అన్నాడు. ఇక్కడ భగవాన్ ఎందుకు చెబుతున్నాడు అని అంటే ధనంజయ అని ఎందుకు పిలుస్తున్నా అంటే, అయ్యా ఆ ధనం కాదు జయించడం, ఆ ధనం జయించడం పర్వాలేదు జయించావు, కానీ ఇదిగో ఈ జ్ఞానధనం ఏదైతే ఉందో ఈ జ్ఞానధనాన్ని జయించాలా, అప్పుడు గొప్ప. అంతేగాని ఈ ధనాన్ని ఎంత జయించినా ఈ ధనం ఇక్కడ విడిచిపెట్టుకోవాలా. ఈ జ్ఞానధనాన్ని కనుక జయించినట్లయితే దీనితో పాటుగా వచ్చేది, అందువల్ల దీన్ని జయించాలి అని ఒక సూటిగా ఒక మాట చెప్తానికి ధనంజయ అని ఇక్కడ సంబోధిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు, అధ ఒకవేళ చిత్తం, చిత్తాన్ని మై నాయందు స్థిరం స్థిరంగా నిలపలేకపోయినట్లయితే నా శక్నోషి, నీ చిత్తాన్ని కనుక నాయందు స్థిరంగా కనుక నిలపలేకపోయినట్లయితే తథ అప్పుడు అభ్యాస యోగేన అభ్యాస యోగంతో మాం ఆప్తుం ఇచ్చా నన్ను పొందటానికి ప్రయత్నించు. ఒకవేళ చిత్తాన్ని కనుక నా ఎందు స్థిరంగా నిలపలేకపోతే, ఇంతకుముందు చెప్పావు నీ మనోబుద్ధులు రెండు కూడా నా ఎందుగా నిలిపోయి అలా నిలపలేకపోయావనుకో నువ్వేం దిగులు పడాల్సినటువంటి పని లేదు. అలా నిలపలేకపోతే, అలా నిలపడానికి శక్తి లేకపోతే అభ్యాస యోగంతో నన్ను పొందడానికి ప్రయత్నం చేయి అన్నాను. ఏమిటి అభ్యాస యోగం? ఆ విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికి ఉత్తమోత్తమైనటువంటి సాధన ధ్యాన స్థితిని, సమాధి స్థితిని ఇంతకుముందు శ్లోకంలో చెప్పారు. మన యొక్క మనస్సుకి భగవంతుని యొక్క పాదపద్మల యందు ఆ మనస్సుని స్థిరంగా మనం నిలపగలగాలి. ఆ సాధనలో మన మనస్సు ఏ రకమైనటువంటి కల్మషాలు లేకుండా, ఏ రకమైనటువంటి ప్రాపంచిక విషయాలతో కలుషితం కానటువంటి మనస్సుని, నిర్మలమైనటువంటి శుద్ధమైనటువంటి మనస్సుని పరమాత్మ యొక్క పాదపద్మల యందు నిలపాలి. ఆ నిలపటం కూడా స్థిరంగా నిలపాలి. అలాగే బుద్ధిని ఆ దివ్యమైనటువంటి రూపంలో చొప్పించాలి. ఆ బుద్ధిని కూడా ఏం చేయాలి, కలుషితమైనటువంటి బుద్ధి పనికిరాదు, నిర్మలమైనటువంటి సూక్ష్మమైనటువంటి బుద్ధి కావాలి. బుద్ధి అని అంటే అందరిది బుద్ధే, కొంతమందికి చక్కని ఆ బుద్ధిని సరిగ్గా ఉపయోగించుకుంటారు, కొంతమంది ఒక రకంగా ఉపయోగించుకుంటారు, కొంతమంది బుద్ధిని బుగ్గి చేసుకుంటా ఉంటారు. అందుకని బుద్ధిని కూడా బాగా నిర్మలం చేసి సూక్ష్మం చేయాలి. సూక్ష్మం అని అంటే సూది కనుక ఉందనుకోండి అట్ట తగిలితే చాలు పొడుచుకున్నట్టుగా ఉంటుంది. అట్లా మామూలుగా ఏదో మామూలు వస్తువు కనుకైతే ఏం మనకేం అనిపించదు. అదే ప్రకారంగా సూక్ష్మంగా కనుకుంటే చొచ్చుకుపోతుంది బాగా. అందుకని బుద్ధిని అట్లా సూక్ష్మం చేయాలి. బుద్ధి ఆ దివ్యమైనటువంటి రూపంలో ఆ సత్యతత్వాన్ని, ఆత్మతత్వాన్ని, ఆ పరబ్రహ్మతత్వాన్ని, ఆ భగవత్ తత్వాన్ని విచారణ చేసి గ్రహించాలి. ఇలా కనుక చేయాలి అని అంటే మనస్సుకి ఏకాగ్రత ఉండాలి, బుద్ధిలోనేమో సూక్ష్మత ఉండాలి. ఈ రెండు జాగ్రత్తలు ఉండాలి. మనస్సుని బుద్ధిని నా ఎందు నిలుపుకోనంటే తీసుకెళ్ళి మనస్సు బుద్ధి అనే రెండు వస్తువు ఏమి తీసుకెళ్ళామని భారేసేవాళ్ళం. అట్లా కాదుగా, ఈ మనోబుద్ధులు రెండు కూడా మనకి స్థూలంగా చేతికి తగిలేవి కాదు, అందుకని ఇవి సూక్ష్మమైనటువంటివి. కాబట్టి ఈ సూక్ష్మమైనటువంటి మనోబుద్ధుల్ని భగవంతుల్లో కనుక మనం నిలపాలి అంటే మనస్సును నిర్మలం చేయాలి, బుద్ధిని సూక్ష్మం చేయాలి. మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు బుద్ధి సూక్ష్మంగా ఉంటుంది. అందుకని మనసు మీద మనం దృష్టిని కేంద్రీకరించాలి. మనసుని ఎట్లా శుద్ధం చేస్తావు, ఎలా కలుషితం అవుతుందో తెలిస్తే దాన్ని ఎట్లా శుద్ధం చేస్తాం. ఎలా కలుషితం అవుతుంది, ప్రాపంచికమైనటువంటి విషయాలని దానికి తీసుకొచ్చి తగిలిస్తున్నాం, అది కలుషితం అయిపోయి ఇప్పుడు వాటిని తగిలించకుండా ఉంటూ అది కాస్త శుద్ధమైపోయింది. ఎందుకు ఇన్నాళ్ళు కూడా మన యొక్క మనోబుద్ధులు రెండు కూడా ప్రపంచంలో ఈ ప్రాపంచికమైనటువంటి వ్యవహారాల్లో తిరిగి ఈ భోగాల్లో తిరిగి తిరిగి అలవాటు పడి ఉన్నాయి. ఈ జన్మలో కాదు, అనేకమైనటువంటి జన్మల్లో మనం కోటానుకోట్ల జన్మలు ఎత్తాం. ఈ కోటానుకోట్ల జన్మల్లో పురుగ్గా పుట్రగా బల్లిగా నల్లిగా పిల్లిగా ఎన్ని జన్మలు ఎత్తామో తెలియదు, కానీ అప్పుడప్పుడు మానవ జన్మలు కూడా ఎత్తాం. ఈ మానవ జన్మలు ఎత్తినప్పుడు మనం ఈ ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా ఈ ప్రాపంచికమైనటువంటి విషయాలతోటే మనం కాస్త నిండిపోయి ఈ ప్రాపంచిక విషయాలనే బాగా తగిలించుకొని ఈ మనస్సుని పూర్తిగా ఈ ప్రాపంచిక విషయాల్లో ఉంచి దాన్ని పూర్తిగా చెడగొట్టాం. ఇప్పుడు ఆ మనస్సే మనకి వచ్చింది. మనస్సు మారల, దేహం మారింది. అప్పుడు ఒక దేహం ఉండేది, తర్వాత ఒక దేహం ఉంది, తర్వాత ఒక దేహం ఉంది, ఇప్పుడు ఒక దేహం ఉంది. ఇది కనుక వదిలేస్తే మళ్ళీ ఇంకో దేహం వచ్చింది. మనకి దేహాలు మారిపోతున్నాయి కానీ మనసు మారిపోవట్లా. అంటే ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క జన్మలో ఈ మనసుని కలుషితం చేసుకుంటా వస్తున్నాం. అదే కొంతమంది ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క జన్మలో ఈ మనసును శుద్ధం చేసుకుంటా వస్తారు. అలా కొన్ని జన్మలు శుద్ధం చేసుకుంటా వస్తే ఇప్పుడు శుద్ధమైనటువంటి ఆ మనస్సుతో కనుక మనం జన్మించినట్లయితే వెంటనే ఈ మనస్సుని పరమాత్మలో మనం నిలపగలుగుతాం. కానీ అనేక జన్మల్లో, అనేక మానవ జన్మల్లో ఈ మనోబుద్ధులు అన్నింటినీ కూడా రకరకాలైనటువంటి విషయాల్లో నిలిపి వాటిని కాస్త ఇలా చేస్తున్నాం కనుక ఇప్పుడు ఈ మనోబుద్ధుల్ని పరమాత్మలో నిలపలేకపోతున్నాం. ఇలా కోటానుకోట్ల సంవత్సరాల నుంచి, ఎన్నో లక్షల కోట్ల జన్మల నుంచి ఈ ప్రకారంగా జరుగుతూ ఉంది. అన్ని జన్మల్లో కూడా మనం ఆనందాన్ని పొందాలని, దుఃఖాన్ని పోగొట్టుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. డబ్బు సంపాదించుకోవటం, వస్తువుల్ని సమకూర్చుకోవటం, భోగాల్ని అనుభవించటం, ఇదిగో ఇది మనకి అలవాటు అయిపోయింది. ఈ అలవాటు పడ్డటువంటి మనోబుద్ధులు అంత తేలిగ్గా భగవంతుడి వైపు తిరుగుతాయనంటే అంత తేలిగ్గా భగవంతుడి వైపు తిరగవు. అలా తిరగలేదని మనం నిరాశ చెందాల్సినటువంటి పని లేదు, బాధపడాల్సినటువంటి అవసరం లేదు. వెంటనే బలవంతంగా ఈ మనోబుద్ధుల్ని భగవంతుడి వైపు తిప్పుదామని ప్రయత్నం మాత్రం చేయకూడదు. అలా ఆత్రపడిపోకూడదు, శరీరాన్ని హింసించకూడదు. దీన్ని భగవానుడే నిరసించాడు. ఎందుకనంటే ఇల్లు వాటిల్ని వదిలిపెట్టి, భార్యాబిడ్డల్ని వదిలిపెట్టి ఎక్కడికో అరణ్యాలకు వెళ్ళి, లేదా ఏ కొండ గుహల్లోనో కూర్చొని, ఏ సముద్ర తీరాల్లోనో కూర్చొని గొప్ప గొప్ప తపస్సులు చేస్తామండి, భగవంతుడిని అందుకుంటామండి అని చేసేటువంటి తపస్సులన్నింటినీ కూడా భగవానుడే నిరసించాడు. కాబట్టి ఎక్కడికో వెళ్ళి రకరకాలైనటువంటి తిప్పలు పడి, ఘోరమైనటువంటి తపస్సు పేరుతోటి చలికాలంలోనేమో చన్నీటి మధ్య ఉండి, వేసవ కాలంలోనేమో పంచాగ్నుల యొక్క మధ్య నిలబడి గడ్డాలు మీసాలు పెంచుకొని ముళ్ళ మీద పడుకోవటం, తలక్రిందులుగా చెట్టుకి ఏలాడదీయించుకోవటం, ఈ ప్రకారంగా చేసేటువంటి పనికిరానిటువంటి పనులన్నీ కూడా అది తపస్సు కాదు. ఇవన్నీ కూడా మందబుద్ధులు చేసేటువంటి పనులు. ఎవరో చెప్పారు ఆలోచించే బుర్ర వీళ్ళకి లేదు, అందుకని దాన్ని ఆచరిస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళంతా కూడా మందబుద్ధులైనటువంటి వాళ్ళు, అందుకని వీళ్ళని మూఢులు అని భగవానుడు పేర్కొన్నాడు భగవద్గీతలో. వీరికి ఏ రకమైనటువంటి ఫలితం రాదు. వస్తే ఏమవుతుంది, వీళ్ళకి దేహం కనుక ఉన్నట్లయితే వాళ్ళ మీద వీళ్ళ మీద ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇంత కష్టపడ్డాను, నాకు అసలు ఏం ప్రయోజనం కలగలేదని ఆ మనసు కాస్త రాటు తెలిపోద్ది, దుర్మార్గాలకు కూడా తిరుగుతారు. కనుక అటువంటి తపస్సులు అనేటువంటివి ఎందుకు పనికిరం. మరి ఏం చేయాలండి, తెలివితో మనస్సుని స్వాధీనానికి తెచ్చుకునేటువంటి ఉపాయాలని భగవానుడు గృహస్థులైనటువంటి వాళ్ళకి, మోక్షార్థులైనటువంటి వాళ్ళకి తెలియజేస్తున్నాడు. ఇదే అభ్యాస యోగం. అంటే మనస్సుని ఏ ప్రకారంగా తెలివిగా నువ్వు మచ్చిక చేసుకొని, ఏ ప్రకారంగా దాన్ని శుద్ధం చేసుకొని భగవంతుడిలో నిలపాలను, ఆ శుద్ధం చేసుకోవడానికి నువ్వు చేయాల్సినటువంటి అభ్యాసం ఏమిటో దాన్ని చేయమని భగవాన్ ఇక్కడ చెబుతున్నాడు. మరి ఆ అభ్యాస యోగం ఏమిటో దాని గురించి వివరంగా మనం రేపు చెప్పుకుందాం.